నేను ప్రిపేర్ చేసిన మాటలని మీరు అర్థం చేసుకోండి. ఈ విషయాలు నాకు తెలిసినటువంటి ఎప్పుడు కూడా పబ్లిక్ లో చెప్పబడలేదు. హిమాలయాలలో హిమాలయాలు గురువుల యొక్క సన్నిధానాలు అనేక సంవత్సరాల వచ్చి వాళ్ళకి శుశ్రూష చేస్తూ వారు అనుగ్రహం పొందినటువంటి కొంతమంది శిష్యులకి ఈ విషయం తెలుసు. కానీ సుమారు 150 సంవత్సరాల కింద అవతరించినటువంటి ఒక మహాయుక్తి వల్ల ఈ విషయాలు సంపూర్ణ మానవజాతికి చెప్పడానికి తగిన వాతావరణం ఏర్పడింది. మీకు తెలిసిన మహానుభావుడు ఎవరు పండిస్తున్నారని క్షత్రియ స్థాయి నుంచి ప్రకృతిలో యువసంధి అనే ఒక విశేషమైనటువంటి కాలాలు వస్తుంది. దాన్ని మీరు గమనించుకోండి. అది గమనించిన వాళ్ళు చాలా సుఖపడతారు. అది గమనించినటువంటి వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళని చూసి నేర్చుకుంటారు. ఈ యువసంధి అనేది మీరు కోట్ల సంవత్సరాలు వచ్చేది కాదు, ప్రతిరోజు వస్తుంది. కానీ ప్రతిరోజు వచ్చేటటువంటి ఆ సంధి కాలానికి సంధ్యా కాలం అంటాం. సూర్యోదయం సూర్యాస్తమయం సూర్యోదయం సూర్యాస్తమయ కాలంలో ఈ కాలంలో సందర్భం అయితే మనం వాటికి అనుగుణమైన జీవించలేదు. సూర్యోదయం సూర్యాస్తమయ కాలానికి అనుగుణమైన జీవించలేదు. అందువల్ల ఆ వ్యక్తులు ఇంకో నిర్ణయమైనటువంటి సంధ్యా సమయాన్ని చెప్పారు. పడుకోవడానికి ముందు నిద్రలేసిన తర్వాత అంటే సూర్యోదయము సూర్యాస్తమయము కాకుండా ఇప్పుడైతే మీరు ఎప్పుడు నిద్రలేస్తారో అది మీకు సంధ్య. దేనికి సంధ్య? నిద్రాస్తి నుంచి జాగ్రత్త అవస్థకి రావడానికి సంధ్య అంటే మధ్య కాలం. అలాగే రాత్రి మీరు 10 గంటలు పడుతున్నా 12 గంటలు పడుతున్నా 12 గంటలు పడుతున్నా పడుకుంటారు. పడుకుంటూ మెరుగుగానే ఉంటారు. ఎప్పుడో మీరు నిద్రపోతారు. ఇది సాయంకాలం పూట వచ్చేటువంటి సంధ్య అనుభవం. సంధ్య అంటే అనుభవం లేదు. ఇది మీకు ఎంత స్పష్టంగా అనుభవం చేయవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాలు మీరు అంత స్పష్టంగా అవగాహన చేసుకుని ఆచరించగలుగుతారు. ఇదే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సంధ్య అంటే అర్థమే కదా, రెండు కాలాల మధ్య ఉండేటువంటి కాలం. నిద్ర నుంచి నిర్మ నలు మెక్కు నుంచి నిద్ర. ఇది కాకుండా ఇంకా అనేక సంధ్యా సమయాలు వచ్చాయి. ఇంటి నుంచి బయలుదేరటం, ఆఫీస్ వెళ్తాం, అదొక సంధ్య. ఇంటి ఉపాలన్నా ఆఫీస్ లో ఉపాలన్నా మళ్ళీ సాయంత్రం ఆఫీస్ నుంచి బయలుదేరుతాం, అదొక సంధ్యా కాలం. సంధ్యానికి అర్థమవుతుంది అంటే రెండు విభిన్న పనులకి మధ్య ఉండేటువంటి తేడా. నిద్రపోవడం లేకపోవడం, ఇంటి నుంచి ఆఫీస్ పెట్టడం, ఆఫీస్ నుంచి ఇంటి రావడం. ఉన్నే తెలుసుకున్న విభిన్న భవనాలు కార్యక్రమము ఈ సంధ్యాకాలం నుంచి ఇంకొక సంధ్య ఉంది. మీకు శ్వాస లోపలికి తీసుకుంటాడు, మళ్ళీ శ్వాస బయటకు వస్తుంది, మళ్ళీ బయటకు వచ్చినటువంటి శ్వాస మళ్ళీ లోపలికి వస్తుంది. అంటే లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన లోపల ఒక సంధ్య, బయటకు వచ్చి మరో లోపల ప్రయాణం ముందు ఒక సంధ్య. ఇవన్నీ సంధ్యాకాలాలు. ఈ సంధ్యాకాలాలలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరుగుతుంది, అది గమనించి మెడలేకపోతే తర్వాత కంఫర్టబుల్ గా ఉంది కదా రక్తదానం చేస్తుంది. ఈ సంధ్యాకాలంలో జరిగేటటువంటి ఒక విచిత్రతను గుర్తుంచుకోండి. సాయి పారాయణ ఎందుకు నేను చేయమంటున్నాను మీకు అర్థం అవుతుంది, దానికి ఉపసాదం అంటారు. నువ్వు పారాయణ అవకాశం చేసిస్తున్నారు తప్ప పారాయణ చేయటం వల్ల మీకు లభించవలసినంత సాయి అనుగ్రహం మీకు లభిస్తుందే, ఇంకా ఎక్కువ లభిస్తుంది మీరు చేసుకోవాలని శ్రమకి దానికి చెప్తున్నాను. సంధికాలంలో సంధ్యాకాలంలో రాజాని గారి దగ్గర నుంచి అడుగు తినేటటువంటి వరకు ఒకే లాంటి పనులు చేస్తారు. ఈ సూత్రాన్ని గుర్తుంచుకోండి. సంధికాలంలో మీరు ఎలా గుర్తించగలరంటే, రాజాధిరాజు దగ్గర నుంచి అడుగు తినేటటువంటి వాడు కూడా అదే కార్యక్రమం చేస్తారు. అటువంటి కార్యక్రమాలే సంధికాలంలో మీకు ఉపయోగపడతాయి, అది మీరు గమనించుకోండి. చెప్పిన విషయాన్ని కావాలని నేను 2-3 సార్లు చెప్తున్నాను. ఎందుకు ఈయన ఇన్నిసార్లు చెప్తున్నాడు? నా అనుభవం ఏంటి అంటే, ఈ కొత్త విషయాలు చాలా మందికి గబ్బున అర్థం కావు. మీరు మళ్ళా ఇతరులకు చెప్పాలి. ఇది సంధికాలంలో రాజాధిరాజు దగ్గర నుంచి అడుక్కు తినేటటువంటి వాడు కూడా ఒకే రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఉదాహరణకి నిద్ర లేచాం, రాజాధిరాజు నిద్ర లేచాడు, అడుక్కు తినేవాడు నిద్ర లేచాడు, అందరూ ఒకే పని చేస్తారు, వేరు వేరు పనులు చేస్తారు. ఇంకెంత అది సంధి నిద్రాస్థితి నుంచి నువ్వు నిలుపు కొట్టావు. రాజాని రాజు దగ్గర నుంచి అడుగు తినేటటువంటి వాడు వరకు పడుకునే టైంలో ఏం చేస్తాడు? ఎవడు డ్యాన్స్ చేయడు, ఎవడు పాటలు పాడాడు, ఏం చేస్తాడు? అందరూ నిద్రపోవటానికి ప్రయత్నిస్తారు. సంధికాలం యొక్క ప్రాముఖ్యత అర్థమైంది. అందరూ ఒకటే చేయాలి, చేస్తేనే అది సంధికాలం అవుతుంది. ఇంకో సంధికాలం గురించి నేను ఒక ఉదాహరణ ఇచ్చాను. స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఫోటో క్లాస్ పిల్లవాడు దగ్గర నుంచి యూనివర్సిటీకి వెళ్ళేవాడు ఏం చేస్తాడు? ఆ టైంలో టిఫిన్ తినేసో హోమ్ చేసేసో వాళ్ళు వాళ్ళు వెహికల్స్ ఎక్కుతారు, స్కూల్ బస్సు ఎక్కుతాడు, నడిచేవాడు నడిచి వెళ్తారు. అంటే అందరూ ఏం చేస్తారు? అప్పుడు వాడు ఏ గంతవ్య స్థలానికి వెళ్ళాలో దానికి తగినట్టు ప్రవర్తిస్తారు. అందరూ చేసేది అదే. ప్రెసిడెంట్ అయినా ఆఫీస్కి వెళ్ళాల్సిందే, డైరెక్టర్ అయినా ఆఫీస్కి వెళ్ళాల్సిందే, చైర్మన్ అయినా ఆఫీస్కి వెళ్ళాల్సిందే, ప్యూన్ అయినా ఆఫీస్కి వెళ్ళాల్సిందే. కార్యక్రమాలు ఒకటే కదా. ఇంకేత ఒకటి, ఇల్లు అనేటటువంటి చేతనత్వం నుంచి, ఇంట్లో ఉండేటటువంటి అలవాట్ల నుంచి మీరు కొత్త రకమైనటువంటి అలవాట్లకు మారుతున్నారు. అది చెంది కాదు. ఇది ఈ పాయింట్ గుర్తుంచుకోండి. సంధ్యాకాలంలో ఆ పనులు తప్ప మీరు ఇంకో పని ఏం చేసినా కూడా మీకు సుఖంగా ఉండదు. పొద్దున్నే నిద్ర లేచి మొహం కడుక్కోలేదు, కళ్ళ మీద కుసులు కాకుండా మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఇంకేత మీరు సంధ్యా సమయంలో చేయవలసిన పని చేయలేదు. ఆఫీస్కి వెళ్ళాలి, ఫైల్ సైన్స్ అడ్డుకుని స్కూటర్ ఎదురు ఎక్కాలి, ఆ పని చేయకుండా టీవీ ముందు కూర్చున్నాడు. ఏమవుతాడు? నేను మనము ఈనాడు యుగ సంధి కాలంలో చేయవలసిన పనులు చేయలేదు, అందువల్ల మనకి ఇన్ని కష్టాలు ఉన్నాయి. అదే అర్థం చేసుకోండి. చెప్పిన విషయం అర్థమైందా? అదే అర్థమైపోతే సాయి తత్వం మీద చాలా సులభంగా అర్థమైపోతుంది. అర్థమైపోతే ఏం చేయాలో కూడా అర్థమైపోతుంది. అది తెలియకపోవటం వల్ల, ఆ విషయాన్ని మనుషులకి చెప్పకపోవటం వల్ల వాళ్ళు ఆ పని చేయటం.
చిన్న పిల్లవాడికి బాబు నిద్రలేవాలని మొహం కడుపు అని మనం చెప్పి ఉండకపోతే, స్నానం చెయ్యని మనం చెప్పి ఉండకపోతే, పడుకున్న బట్టలు విడిచేసి ఫ్రెష్ బట్టలు వేసుకోవాలని చెప్పి ఉండకపోతే ఏమైంది పిల్లవాడి వికసంధి కాలంలో? మనం ఏం చేయాలో అది చేయాలి, మిగతా కన్నకే సరేవా. కానీ అది ఎక్కువ కాలం ఉండదు. వికసంధి కాలం ఎంతసేపు ఉంటుంది? ఆఫీస్ వెళ్ళాలి, 10 o'clock ఆఫీస్ అంటే మీరు 9:30 నుంచి బయలుదేరుతారు. మా వరకు 15 minutes లేట్గా అంటే 10:15 వరకే ఆ సంధికాలం ఉంటుంది. దాని తర్వాత ఆఫీస్కి వెళ్తానంటే లేట్ మా దానికంటే ముందు వెళ్తానన్నాం అనుకో ఆఫీస్కి వెళ్ళేది అవడు కలుగుతాయి. ఈ విషయం గుర్తుంచుకోండి, సాయి యొక్క అవతార రహస్యము ఇది చెప్పటానికే వచ్చింది. అది తప్ప అన్నీ మనం చెప్పుకుంటున్నాం, ఆ విషయాన్ని మనం గమనించటం లేదు. అది కనుక గమనిస్తే సాయి ఏం చేశాడో అది మనకి వర్తిస్తుంది. అదే మనం కనుక చేసేస్తే మన జీవితాలే కాక మన పిల్లల జీవితాలు, మన సంతతి, మన భవిష్యత్తు కూడా చాలా అద్భుతమైనటువంటి సుఖ సౌఖ్య సంతోషాలతో తులతూగుతుంది. అది అర్థం చేసుకుని వాళ్ళు, అది అర్థమైపోతే ఈ యజ్ఞ గురించి ఏమంటున్నారు కూడా అర్థమవుతుంది. అంటే ఈ మొత్తము నేను ఇంత చెప్పిన దాని యొక్క చూపిగా ఒక మాటలో చెప్పాలి అంటే, సాయి ఆచరణ మనకి మార్గదర్శక సూత్రాలు. మనం ఎలా ఆచరించాలి అంటే సాయి ఎలా ఆచరించాలో అలా ఆచరించాలి. అందుకు ఇదంతా చెప్పుకొచ్చింది. ఎందుకు సాయి ఎలా చేశాడు అంటే, యుగసంధి కాలంలో ఈ కలియుగంలో మనుషులు ఎలా ఆచరించాలో యుగసంధి కాలంలో మర్చిపోయారు. సాయి లాంటి మహానుభావుడు వచ్చినా కూడా ఇంకా మనం నిద్రలేవలేదు. ఇక మొదటి సూచన చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈ సంధి కాలము 6,000 సంవత్సరాలకి ఒకసారి వచ్చింది. ఉచ్ఛ్వాస నిశ్వాస ఎంత? 3-4 seconds ఒకసారి పిలుచుకోవటం వదిలేదు, అది దాని సంధి కాలం. సూర్యోదయ సూర్యాస్తమయం కాలం ఎంత? 12 గంటలు. 12 గంటల తర్వాత సాయంత్రం అవుతుంది, సాయంత్రం 12 గంటల తర్వాత మళ్ళీ సూర్యోదయం. విద్యార్థుల కాలంలో ఇంకొక విశేషమైనటువంటి సంధ్యాకాలం వస్తుంది మార్చి ఏప్రిల్ నెలలో. ఆ సంధ్యాకాలం అంటే పరీక్షలు. యూనివర్సిటీ వాడు కావచ్చు, వాడు 10th class వాడు కావచ్చు, 8th class వాడు కావచ్చు, 1st class వాడు కావచ్చు, అవునా కదా? ఆ సంధ్యా సమయంలో ఏం చేస్తారు అందరూ? చదువుతారు. సంవత్సరం బట్టి చదవనవాడు కూడా ఆ రోజు మొట్టమొదటిసారి పుస్తకం చదువుతాడు. సంవత్సరం బట్టి వాడు ఎలా తిరుగుతుందో మనం పట్టించుకోని వాడు ఫిబ్రవరి వచ్చేసరి అవి చదువుకోవాలి. పరీక్ష దగ్గర పోయింది ముందు చెప్తే ఏమైంది? ముందు చెప్పగా అంటే అర్థమవుతుందా? ఆ విశేష కాలాలలో అందరూ కూడా ఒకే లాంటి పని చేసి తీరాలి. చదువు 1st class అయినా చదువుకోవాలి, 3rd class అయినా చదువుకోవాలి, MSc చదువు అయితే చదువుకోవాలి. సాయి చరిత్ర ఈ విశేషమైనటువంటి 6,000 సంవత్సరాలకు వచ్చేటటువంటి ఒక సంధి కాలానికి ఆయన బీజాపురం వేశాడు, చెప్పటానికి వచ్చేది. ఇటువంటి సంధి కాలమే సుమారు 6,000 సంవత్సరాల కిందట శ్రీకృష్ణుడి కాలంలో ఉంటుంది. శ్రీకృష్ణుడు పుట్టింది, రాముడు పుట్టింది కూడా ఇలాంటి సంధి కాలాలు ఉంది. ఈ సంధి కాలము జాగ్రత్తగా సంవత్సరాలు నోట్ చేసుకోండి, 300 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇది అందులో సగం కాలం అయిపోయింది. 2000K 2000 మిలీనియం అని గందరగోళం చేశారు పేపర్లో అంతా కూడా. మీకు మాత్రం తెలియదు ఏం జరిగిందో అని. ఏం జరిగిందండి? ఏమి జరగలేదు అన్నారు నాతో. నాయన నువ్వు నిద్రపోతూ ఉంటావు, సూర్యోదయం అయిపోతుంది, నీకేమో తెలుస్తుందా? అసలు నిద్ర లేవలేదనుకోండి వాడు ఆ రోజు, అసలు సూర్యోదయం అయినట్టే తెలియదు. అదే సపోర్ట్ చేసేస్తుందా సూర్యోదయం? నాయన నుండే నేను వస్తున్నాను. అది చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. మీ పక్క నుంచే సంధికారం వెళ్ళిపోవచ్చు, మీరు గమనించలేకపోవచ్చు. 1857 నుంచి 2151 వరకు ఈ సంధికాలం ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగానే మనస్సులో ముద్రేసుకోండి. అప్పుడు కానీ సాయి తత్వం మీకు అర్థం కాదు, సాయి యొక్క గొప్పతనం మీకు అర్థం కాదు, సాయిని ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియదు. నేను లిటరల్ గా తెలిసి ఆ మాట వాడుతున్నాను. గురువుని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. స్కూల్లో విద్యార్థి ఏం చేస్తాడు, లెక్చరర్స్ ని టీచర్స్ ని ఉపయోగించుకుంటాడు. వాడు ఉపయోగపడటానికి రెడీగానే ఉంటారు, మనమే చదవాలి. గురువులు ఎప్పుడూ రెడీ. ఈ 300 సంవత్సరాల్లో 150 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 150 సంవత్సరాలలో మానవ జాతి ఏం సాధించింది అంటే, సైన్స్ ప్రకారం అనేక అద్భుతాలు సాధించింది. అనేక అద్భుతాలు 1850 నుంచి కనుక మీరు చూసుకుంటే, ఈ ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి, మ్యాగ్నటిజం దగ్గర నుంచి, సౌండ్ టెక్నాలజీ దగ్గర నుంచి, ఏ విషయమే తీసుకోండి, బాడీ కెమిస్ట్రీ నుంచి, ఎనాటమీ దగ్గర నుంచి, శరీర యొక్క నిర్మాణం దగ్గర నుంచి, ఎనీథింగ్, మీరు ఏదైనా తీసుకోండి, అన్ని యుగసంధి కాలంలోనే మొదలయ్యాయి. కాస్త మీరు చరిత్రను తెలిసి చూస్తే అర్థమవుతుంది. ఆఖరికి మన భారతదేశ స్వాతంత్ర సంగ్రామానికి కూడా సుమారు అదే కాలంలో మొదలెట్టాము. 1857కి మనం ఒక సంవత్సరం చెప్పు ఉండవు. 1857కి 1815కి తేడా 18 అర్థమవుతుంది కదా. అంతేత భారతదేశ స్వాతంత్రంలో సిద్ధి స్థాయి పాత్ర ఎంతో కూడా మనం గమనించుకోవాలి. అసలు భారతదేశానికి స్వాతంత్రం ఎందుకు రావాల్సి వచ్చింది యుగసంధి కాలంలో, అదేం మనం ఆలోచిస్తుంది. అదంతా తెలియనప్పుడు అంత అద్భుతమైనటువంటి మహనీయుడు అవతరించి మన ముందు నెలిగి ఈనాడు కూడా మన ముందు ఉన్నా. షిర్డి సాయి దేవాలయాలలోకి వచ్చేస్తున్నాయి తప్ప షిర్డి సాయి విద్యాలయాలు రావటం, అసలు ఆయన లాగా జీవించడం నేర్పాలి. షిర్డి సాయి దేవాలయాలు, దేవాలయం అంటే అది అర్థం, దేవత వల్ల జీవించటము, భగవద్శక్తికి అనుగుణ్యంగా జీవించటము, అది దేవాలయాలు నేర్పాలి. కానీ ఈనాడు మీకు కోపం వచ్చినా వాళ్ళు గుర్తుంచుకోండి, మనం దేవాలయాలకి అడుక్కోవటానికి వెళ్తున్నాం తప్ప దేవత్వాన్ని గురించి తెలుసుకోవటానికి వెళ్తాం లేదు. అది మనం మొదట చేస్తున్నటువంటి తప్పు, దాన్ని సాయి చేయగలిగాడు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు మనం దేవాలయానికి వెళ్తాం, నాకు ఉద్యోగం కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావడం లేదు, మా వాడికి విషయాన్ని నిర్వహిస్తాను, ఎక్కడ ఉన్నారో తెలుసా మీకు, తెలీదా? మిగతా వెంకటేశ్వర స్వామి హైదరాబాద్ లో ఉన్నారు. అక్కడ వెళ్ళి మీరు ఎన్ని ప్రయత్నాలు తీసుకుంటారు, మీరు మొక్కేసుకుంటే మిగతా వచ్చేస్తుంది. తెలుసుకోండి అమ్మా, నేను ఉంటాను సార్ లేదా సర్వసమైనటువంటి భగవద్శక్తి మీకు ఇంత అయినా లేదా, దాని గురించి నేను మాట్లాడుకోలేదు రైట్. కానీ దానికోసం మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళండి. అంటే ఒక ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు ఇవ్వండి అంటే, ప్రెసిడెంట్ 5 రూపాయలు ఇచ్చే కదా మీకు ఇవ్వలేదా? కానీ ప్రెసిడెంట్ ను అడగదలుచుకుంటే ఒక కంపెనీ అడిగి, ఒక కంపెనీ చైర్మన్షిప్ అడిగి, లేకపోతే ఒక రాష్ట్రాన్ని అడిగి, నేను ఈ రాష్ట్రాన్ని చేసిన అయిపోతాను అదే అయిపోతాను. సాయి అడగవచ్చు, మీరు అడగండి. చిన్న ముందు పడుతుంది. సాయి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ముందు నేను కోరికల పేరుతో నా దగ్గరికి తీసుకుంటాను. దాన్నే ఈ పుస్తకం మీరు పారాయణ చేశారు కదా, సాయిబాబా జీవి చరిత్ర, సాయి లీలామృతం, ఎంతమంది పారాయణ చేశారు? ఇంతేనా? మరి మీరు అందరూ పారాయణ చేశారు కదా, ఎత్తని వాళ్ళు పారాయణ చేయలేదా? అందులో ఆయన ఏం చెప్పాడు, హుమయూన్కి చాలా బాధలో ఉంటే అక్బర్ నావలనే పుట్టాడు. అక్బర్ ఎలాంటి వాడు? అక్బర్ ది గ్రేట్. హిందూ ముస్లింల మధ్య సమైక్యత సాధించడానికి ప్రయత్నించిన ఏకైక చక్రవర్తి ఆయనే అనుకుంటారు. అది ఎవరి అంశం వల్ల పుట్టాడు, ఎవరి వర్ధానం వల్ల పుట్టాడు? తల్లి యొక్క వరదానం వల్ల పుట్టాడు. మీరు అలాంటి పిల్లల్ని కోరుకోండి. అర్బర్లోని పిల్లవాడు కట్టలేదా మీకు? మాకెక్కడ పుట్టాడండి? నీకు కాదమ్మా కావలసింది, సాయికి ఆసక్తి ఉంది, నువ్వు అడగటం నేర్చుకో. సాయి చరిత్రలో అనేక చోట్ల చాలా విచిత్ర చిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. నేను మీకు ఈరోజు గ్యారంటీ ఇస్తున్నాను, ఆ సంఘటనలన్నీ కూడా మీ జీవితాల్లో కూడా జరుగుతాయి. ఎవరి జీవితాల్లో జరిగితే లాభం ఏంటి? ఇంజనీరింగ్ చదివిన వాడికి ఉద్యోగం వస్తుంది అని ఒకటికి చదివావు నువ్వు. ఇంజనీరింగ్ నువ్వు చదువుతావు, ఎందుకు చదువుతావు? ఉద్యోగం వస్తుందండి కదా. అంచేత సాయి లీలామృతంలో జరిగిన రోగ నివారణ సంఘటనలు కానీ, మీ బాధను నివారించబడినటువంటి సంఘటనలు కానీ, ఇతర మీ కోరికలు తీరేటటువంటి అన్ని సంఘటనలు కూడా మీరు గుర్తించుకోండి. మీ జీవితంలో దొరక్కకపోతే దానికి మీరే బాధ్యులు సాయి కాదు. మీకు కాదగా లేదు సాయి పారాయణ చేయటం, సాయి తత్వాన్ని అర్థం చేసుకోవటం, అర్థం చేసుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీర్ 30 ఏళ్ల క్రితం ఒకటి చదివాడు. కాస్త బాగు చేసేది అవతల వాడు బాగు చేయలేదా బాగు చేయలేదా? ఇంకో 60 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంకోటి చదువుతాడు. వాడు దీన్ని బాగు చేయలేదా బాగు చేయలేదా తెలియదు కదా. ఆ ఇంజనీర్ ఉండకపోవచ్చు, 100 ఏళ్ల తర్వాత ఇంకో ఇంజనీర్ రావచ్చు, కానీ ఆ ఇంజనీర్ చేయగలిగేటటువంటి పనులలో మార్పు రాదు, సాయి చేయగలిగేటటువంటి పనులు కూడా మార్పు రాదు. అదే ఆనాడు ఎంత ఉచితమో ఎంత సంభవం అయ్యాయో ఈనాడే కాదు రాబోయే 6000 సంవత్సరాల వరకు అది అలాగే జరుగుతూ ఉంటాయి. వాటి నిలువ పెరుగుతూ ఉంటుంది. ఇది వరకు 10 ఇంజనీర్స్ ఉంటే ఇప్పుడు 5000 ఇంజనీర్స్ ఉంటారు. ఇంకో 50 సంవత్సరాల తర్వాత ఇంకో 10000 ఇంజనీర్స్ పెరుగుతారు. సాయి దేవాలయాలు పెరుగుతాయి, సాయి తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు పెరుగుతారు, సాయి అనుగ్రహానికి పాత్రమైనటువంటి వారు ఖచ్చితంగా వేలాది వేల సంఖ్యలో మానవ జాతిలో ఆవిర్భవిస్తారు. ఆవిర్భవిస్తే ఏమవుతుంది మీరు ఊహించుకోండి. సాయి లాంటి వ్యక్తులు ఒకటే కాకుండా 1000 మంది ఉన్నారనుకోండి ప్రపంచం. అది సాయి అవతారం ఒక మొదటి రహస్యము. అడుక్కోవడం కాదు సాయి, డిమాండ్, హక్కు. హక్కు ఎప్పుడు వస్తుంది మీకు? పిల్లవాడు పరీక్షలు రాస్తాడు, లెక్కల పేపర్ ఆన్సర్ చేసాడు, 80 మార్కులు వచ్చాయి, లెక్చరర్ దగ్గరికి వెళ్ళాడు, కదా మీరు క్వశ్చన్ మార్కులు వెళ్ళేది, ప్లీజ్ 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 మార్కులు వేయండి అంటారా, మీరు ఎందుకు మార్కులు వేయలేదు అని దబాయిస్తారా? ఇచ్చేస్తారు, దబాయిస్తారు. అక్కడ రాసిందే అంటారు. లెక్చరర్ ఏం చేశాడు? ఆ మార్కులు ఏం లేదు. సాయి దగ్గరికి వెళ్ళి దయచేసి అడుగుకోకండి. సాయిని మీ హక్కుగా అడగండి. ఎప్పుడు హక్కుగా అడగలరు? మీరు చదివితే, చదివిన వాడే కదా హక్కు ఉంటుంది. మీరు సాయి చరిత్ర ఎన్నిసార్లు పారాయణ చేస్తే అంత సాయిని అడిగే హక్కు మీకు ఉంటుంది. నేను ఎన్నిసార్లు నీ చరిత్ర చదివాను, చరిత్ర చదవకుండా అడిగే హక్కు లేదు, అడుక్కునే హక్కు ఉంది. కానీ అడుక్కునే వాడికి ఫలితాలు గ్యారంటీ లేదు. ఎవరింటికైనా వెళ్ళి భిక్ష అడిగాడు అనుకోండి, ఎవరైనా ఆ మహాతల్లి ఇస్తే ఇస్తూ ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు, అది ఆ తల్లి మీద. కానీ కొడుకు ఇంటికి వెళ్ళాడు అనుకోండి, అడుక్కుంటారా? ఏం చేస్తాడు? నేను వచ్చాడని సేఫ్ అయితే ఇంకా పెట్టేవాళ్ళు అవునా కదా. ఆ హక్కు సంపాదించుకోండి. సాయి చరిత్ర పారాయణ చేస్తూ కంటిన్యూస్ గా నిరంతరంగా సాయి చరిత్ర పారాయణ చేసుకోండి. సాయి చరిత్ర పారాయణ చేయటం మొదటి పాయింట్ మీరు గుర్తుంచుకోండి. వారానికి ఒకసారి చేసుకోండి, మాకు టైం లేదు అనకండి. సాయి లాంటి ఓ అద్భుతమైనటువంటి వ్యక్తి భూమి మీద అవతరించాక ఆయన లీలను మీరు చూస్తూ శరీరం వదిలేసినా ఆయన లీలలు కనిపిస్తూనే ఉన్నాయి మీకు. మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీలోకే చాలా మందికి అనుభూతులు వచ్చి ఉంటాయి. కానీ మాకు ఫైన్ లేదండి. అంటే ఏంటో తెలుసా, మీ ప్రారంభము మీ చేత మంచి పని చేయలేదు. ఎప్పుడైతే ప్రారంభం వల్ల మీరు మంచి పనులు చేయలేరో అప్పుడు కూడా సాయి పిలుస్తాడు. సాయి చాలా స్పష్టంగా చెప్పాడు, నేను పిలవకుండా ఎవరు సరిదిద్ది రాలేదు. అదే ఈక్వేషన్స్ ఇక్కడికి కూడా సాయి పిలుపు అందకుండా మీరు రాలేరు అన్నది గమనించుకోవాలి. మీరు మీకు అది అర్థం అవ్వాలి. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. మీరు నిరంతరం మీకు ఆ విషయం చూసుకుంటారు. ఎప్పుడు ఎక్కడ ఏమైనా కూడా సాయి దేవాలయానికి కానీ ఏ దేవాలయానికి కానీ ఏ మంచి పని మీరు చేస్తున్నా కూడా అది దేనివల్ల జరుగుతుంది అంటే మిమ్మల్ని సాయి తన దగ్గరికి పిలుస్తున్నాడు. మరి సాయి దగ్గరికి పిలిచాక సాయి దగ్గరికి వెళ్ళి మీరు ఏం నేర్చుకోవాలి? మొదటి దర్శనం నేనేం చెప్పాను, మీరు ఖచ్చితంగా సాయి పారాయణ ఇవాళతో ఆపకండి. ఇవాళ రోజు 6000 సంవత్సరాలకి ఒకసారి వచ్చే రోజు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పేపర్లో పడి ఉంటుంది, మీరు చదవరు. ఈ నెలలో 3 సంఘటనలు ఒకేసారి జరిగింది. అమావాస్య నాడు సూర్యగ్రహణం వచ్చింది. 15 రోజుల తర్వాత 15 రోజుల తేడాతో ఇవాళ చంద్రగ్రహణం వచ్చింది. రేపు 23వ తారీఖున కుజుడు భూమికి చాలా దగ్గరగా వస్తున్నాడు. సైంటిస్టులు ఎవరినైనా అడగండి, ఇటువంటి కాంబినేషన్ ఈ 3 కాంబినేషన్ సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, కుజుడు భూమికి దగ్గరగా రావటము అనేటటువంటిది 6000 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే జరుగుతుంది. అది యుగ సంధి అని చెప్తున్నాను. అలాంటి సంధి కాలంలో 1000 కంటే ఎక్కువ సాయి చరిత్ర పారాయణ చేసినటువంటి పూర్ణాహుతిలో మీరు ఉన్నారు అంటే సాయి యొక్క అనుగ్రహ వర్షం మీ మీద ఎంతుందో అర్థమవుతోందా? ఎంత గుడ్డిగా మనం ఉంటున్నామో మీరు ఎంతగా పోషించుకోవాలి. అయినా సాయి చేశాడు, సాయి మిమ్మల్ని నమ్మకాడు. నేను కూడా నా ఆనందాన్ని చెప్పలేను. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఈ రోజు మీతో నేను పంచుకోగలుగుతున్నాను. 6000 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి అవకాశం. ఈ నిదర్శనం ఇంకా ఎంతకాలం ఉంటుంది? 150 సంవత్సరాలు ఉంటుంది. అవకాశం పేరు దాటిపోలేదు. 2000 అనేటటువంటిది మిడిల్ పాయింట్. సూర్యోదయ సూర్యాస్తమయాలు 5:30 నుంచి 6:30 వరకు అనుకుంటే కరెక్ట్గా 6 గంటలు ఏమవుతుందంటే సూర్యోదయం యొక్క మధ్య బిందువు. 2000 సంవత్సరం అలాంటి మధ్య బిందువు. తర్వాత ఎప్పుడైనా మీరు నేను కలిసి సాయి తత్వం యొక్క సాయి కుండలిని ప్రయోగం అని ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం ఉంది. సాయి చరిత్రలో అది చాలా స్పష్టంగా ఆయన తెలిసి చూపించాడు. మీరు దాన్ని గమనించారు. వ్యక్తి యొక్క కుండలి శక్తి లేస్తే ఎన్ని అద్భుతాలు వచ్చేయగలరు? సాయి అద్భుతాలంతా కూడా కుండలి శక్తి ప్రభావమే. కుండలిని గురువు అని కూడా అంటాం. అంచేత సాయి ఎప్పుడు ఏం చెప్పేవాడు అంటే, నేను చేసే ప్రతి పని కూడా నా గురువు యొక్క అనుగ్రహమే. లైట్ వెలుగుతోంది, ఎలక్ట్రిసిటీ యొక్క అనుగ్రహం. మైక్ మీకు వినిపిస్తోంది, ఎలక్ట్రిసిటీ యొక్క అనుగ్రహం. ఫ్రిడ్జ్ పనిచేస్తోంది, ఎలక్ట్రిసిటీ యొక్క అనుగ్రహం. అలాగే ఏ గురువు మనకి వరదానాన్ని ఇచ్చినా దానికి కారణం ఏంటంటే గురువులో నిద్ర లేచినటువంటి పండుగ. మన గురించి సాయి ఏం చెప్తాడు అంటే, మీరు నాలాంటి వాళ్ళే, కేవలం మీరు ఆ దృష్టికోణంతో అధ్యయనం చేయటం లేదు, చేయటం లేదు, సాధనలు చేయటం లేదు. అంతేత ఆ సాయి చరిత్రలో మొదటి విషయం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీ కుటుంబ సభ్యులకు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు సాయి పారాయణ చేసి తీరాలి అనేటటువంటి ఒక ఆంక్ష పెట్టండి. మీ పిల్లలకి మీరు ట్యూషన్ చెప్పించటం కంటే, చదువులు చెప్పించటం కంటే సాయి పారాయణ అనేటటువంటి ఆ కల్ప వృక్షాన్ని మీరు అందచేయగలిగితే తల్లిదండ్రులుగా మీ జీవితాలు ధన్యమైపోతాయి. అటువంటి పిల్లల వల్ల ఈ సమాజం ఏంటంటే మొదటిగా గుర్తించుకోండి, నేను ఇంటి కోరితే సాయి యొక్క ఆజ్ఞగా చెప్తున్నాను, మీకు అర్థం అవుతే సాయి చరిత్ర మీరు చదవండి, మీరు చెప్పింది ప్రతిదీ నేను కనిపిస్తున్నాను. వారం రోజుల్లో పూర్తి చేయలేరు, రోజుకి ఒక అధ్యాయం చదవండి. ఇంతకైనా నేను అనుకున్నాను కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి, నేను కల్పవృక్షం దగ్గరికి వెళ్ళలేను అంటే ఎంత పురాకృత ప్రారంభం మనం నొక్కేసుకుంటూ అర్థం చేసుకోండి. మంచి పని చేయడానికి టైం లేదు. 3 గంటల పాటు సినిమా చూడటానికి టైం, పక్కింటి వాళ్ళతో హస్తు కొట్టడానికి టైం, న్యూస్ పేపర్ చదవటానికి టైం, కానీ సాయి చరిత్ర ఒక అధ్యాయం చదవటానికి టైం తెలుసుకోండి. ఇంకొక సలహా నేను చెప్తున్నాను, 6 వారాలు వృధాపురంలో ఉండండి. సాయి లీలామృతంలో 29 అధ్యాయాలు ఉన్నాయి. 29 మంది కనీసం ఒక చోట కూర్చున్నది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అధ్యాయం చదవండి. అంటే 29 మంది ఉన్నారు కదా, మొదటి వాడు మొదటి ఒక్క అధ్యాయం చదువుతాడు, రెండో వాడు రెండో అధ్యాయం చదువుతాడు, 29వ వాడు 29వ అధ్యాయం చదువుతాడు. అందరికీ ఒక సాయి చరిత్ర పారాయణ చేసిన ఫలితం వస్తుంది. మీరు చదివింది ఎంత? ఒక అధ్యాయం. చాలా మంది అడిగారు మాస్టర్ ఇది బాగానే ఉంది, ఆఫీస్ కానీ ఎలా వస్తే, కానీ అది ఎలా సంభవము? గురువు అంటే అంధకారాన్ని పోగొట్టేవాడు అని అర్థం. మీకు అందరికీ తెలుసు, నేను నా ఇంట్లో ఒక పోగొట్టి కలిగిస్తున్నాను, అలాగే 29 మంది ఏం చేశారు, వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఒక పోగొట్టి కలిగిస్తున్నారు. ఒక్కొక్కడికి ఎంత కలిసి వస్తుంది, కానీ 29 మంది ఒక చోట కూర్చుని 29 అగ్రస్తులు అగ్రస్తులుగా కొవ్వొత్తులుగా తెలిసింది. ఒక్కొక్కడికి అన్ని వ్యక్తులు వస్తుంది, ఒక కొవ్వొత్తులు వ్యక్తులే వస్తుందా, 29 కొవ్వొత్తులు వ్యక్తులు వస్తుందా? 29 వస్తుంది కదా. కాంతి యొక్క నియమం అది, గురు చరిత్ర యొక్క నియమం అది, అలా పారాయణ చేస్తుంది. అంటే 29 మంది కలిసి ఓ 2-3 గంటల్లో మొదటి వాడు మొదటి అధ్యాయం చదివితే 29వ వాడు 29వ అధ్యాయం చదువుతుంది, మళ్ళీ 29వ వాడు మొదటి అధ్యాయం చదివితే మొదటి వాడు 2వ అధ్యాయం చదువుతుంది, 2వ వాడు అర్థమైనా? ప్రతిక్రియ క్రమంలో మీరు చదివేస్తారనుకోండి, ప్రతి ఒక్కడు ఒక్కసారి పారాయణ చేస్తారు. కానీ ప్రతి ఒక్కడికి 29 అధ్యాయాలు చదివిన ఫలితం వచ్చేస్తుంది, 29 పారాయణ చేసినటువంటి ఫలితం వచ్చేస్తుంది. టెక్నిక్స్ అర్థం చేసుకోండి. 6 ఫ్యాక్టరీ ఉంది, ఒక్కో కారు తయారు చేయాలి. కొంతమంది వ్యక్తులు కలిసి ఒకే కారు తయారు చేయడానికి వాడే సీట్లు బిగించాలి, వాడే బోల్ట్ బిగించాలి, వాడే స్టీరింగ్ బిగించాలి అంటే 2-3 రోజులు. కానీ కారు ఫ్యాక్టరీకి వెళ్ళి చూడండి, ఒక బెల్ట్ ఇలా తిరుగుతూ ఉంటుంది, దాని మీద కారు బాడీ పెట్టించింది, ఒకడు ట్యాక్సీ పెట్టాడు పెద్ద ముందుకు వెళ్తుంది, 2వ వాడు 3 దిగుతాడు, ఇంకా పక్కకి వెళ్ళి 3వ వాడు 3 దిగుతాడు, రోజుకి 20,000 కార్లు తయారవుతాయి. ఏం జరిగింది అక్కడ? సామూహిక శక్తి పనిచేసింది, ఒకసారి తయారవుతాయి 20,000 కార్లు తయారయ్యాయి. ఇంకా సులభమైనటువంటి మార్గం ఇందులో 253 పేజీలు ఉన్నాయి. నేనేం చెప్పబోతానో మీకు అర్థమైపోయింది. 253 కూర్చున్నారు, ఒక్కొక్కడు ఒక పేజీ చదవండి, తర్వాత 2వ వాడు ఏం చేస్తాడు, అర్థమైనా? సెక్రీ క్రమంలో వెళ్తాడు. ఒక్కడికి 253 సార్లు చదివినటువంటి లాభం వస్తుంది. సాయి పారాయణ అంత ఫలితాన్ని ఇస్తుంది అని సాయి అనేక సార్లు చెప్పాడు. గురు చరిత్ర చదువుకోండి, 108 సార్లు ఊతలు, భాగవతం ఊతలు చెప్పాడు. అంటే సాయి చెప్పింది ఎవరికి? ఆ వ్యక్తికి మాత్రమేనా? ప్రిన్సిపల్ వ్యక్తిగా ఇవాళ ఒక స్టూడెంట్కి నాయన బాగా చదువుకోమని చెప్పాడు. అదేళ్ళ తర్వాత ఇంకో స్టూడెంట్ వస్తాడు, వాళ్ళకేం చెప్తాడు? అదే చెప్తాడు, అదే అర్థం చేసుకోండి. సాయి లీలామృతంలో, సాయి చరిత్రలో అక్కడ భక్తులకి చెప్పబడినటువంటి విషయం నీకు కూడా చెప్పబడుతోంది. అందుకు తర్వాత అది ఏం చేయాలో తెలుస్తుంది మీకు. ఇందులో మొదటి నియమము ఇది యుగసంధి కాలమని గుర్తుంచుకోండి. ఇంకా 150 సంవత్సరాల వరకు ఉంది. దాంట్లో సాయి పారాయణం ఎంత ఎక్కువ చేయగలుగుతారో అంత ఎక్కువ చేయండి. సాయి అనుగ్రహం వల్ల కేవలం మీరు మాత్రమే కాదు బాగుపడండి, ఆ ఏరియా బాగుపడుతుంది, ఆ దేశం బాగుపడుతుంది, ఆ విషయం బాగుపడుతుంది. ఇది మొదటి సాయి చరిత్రలో మీరు గుర్తుంచుకోవాల్సింది. అందరికీ అర్థమైంది కదా, సాయి చరిత్ర పారాయణను దయచేసి ఆపకండి. ఆపేదనుకోండి, కల్పవృక్షాన్ని మీ చేతుల్లాగా మీరు పోగొట్టుకుంటున్నారు, అది మీ ఇష్టం, ఇంకా నేనేం చేయగలను. సాయి డైరెక్ట్ గా చెప్పాడు, నా పుస్తకాన్ని కానీ నా ఫోటోని కానీ మీరు ఫోటో పుస్తకం అనుకోవద్దు, నేనే అది. అనేక సార్లు ఆయన నిరూపించాడు ఆయన ఫోటోయే, ఆయన ఫోటోయే కాదు, ఏ సద్గురు ఫోటో అయినా సాయియే. సాయి చరిత్రలో దత్తుడుగా ఆయన దర్శనం ఇచ్చాడు, రాముడుగా ఆయన దర్శనం ఇచ్చాడు, కృష్ణుడుగా ఆయన దర్శనం ఇచ్చాడు, భోల బాబాగా ఆయన దర్శనం ఇచ్చాడు. ఎవరికి ఏ ఏ గురువు ఇష్టమో ఆ గురువు రూపంలో ఆయన దర్శనం ఇచ్చాడు. అటువంటి మనం లేదు. నా చరిత్ర చదివి మీరు కృతార్థులు కండి, మీ కోరికలు పూర్తించుకోండి. సాయి చరిత్రలో ఒకటి చెప్పాడు, సాయి దగ్గరికి మీరు కోరికలతో రాకూడదని తెలుసా సాయి ఏం చెప్పాడు వాళ్ళకి, నో మీ అన్నాడు వాడిని. నేను తీరుస్తానంటే మధ్య నీకేంటయ్యా, అందరికి నేను దొరదా కత్తి పీటక ఏదో నా దుకాణం తలకిందులు తెప్పించాను కావాలి, కానీ నీకు అర్థమైపోయింది కదా. అంతేత నేను వాళ్ళ కోరికలు తీరుస్తున్నాను, తీరుస్తాను, నువ్వు నా దగ్గరికి రా అంటే నువ్వు అయ్యా మధ్య అడుగుతానికి. అంతేత ఎవడైనా మీకు సాయిని కోరికలు అడగకూడదు అని చెప్తే నో మీ అన్నాడు వాడిని. సాయి ఆ మాట అనలే, అది సాయి పిలుపు. వీధిలో వాడినో ఎవరినో అడుక్కోవటం బదులు నువ్వు డైరెక్ట్ గా సాయి అడుగుతున్నావు. ఆ అడగలిగేటటువంటి మానసిక స్థితి నీకు వచ్చిందే, అదే లోపల నుంచి నీకు సాయి ఇచ్చినటువంటి పిలుపు, సాయి యొక్క అనుగ్రహం నీకు వచ్చేసింది అని తెలుసుకోండి. సాయి చరిత్ర పారాయణ నువ్వు చేయగలుగుతూ ఉంటే అర్థం సాయి అనుగ్రహం వచ్చింది అని. కానీ సాయి చరిత్ర పారాయణ చెయ్యాలి అనిపించలేదనుకోండి, అంటే అర్థం ఏంటి? మరి అది అర్థం చేసుకోవాలి. సాయి పిలుపు రాలేదండి, అప్పుడేం చేయాలి? ఏడవాలి. సాయి ఏంటి నాకు ఇంత మంచిది అని తెలిసిన, నువ్వు సర్వ సమర్థుడివి అని తెలిసిన నేను నిన్ను ప్రార్థించలేకపోతున్నాను కాదు, ఆ విధంగా కూడా ఆయన మీ దగ్గరికి తీసుకొచ్చేస్తుంది. ఇది చేసిన తర్వాత రెండవ స్టెప్ ఏంటి అంటే, గురుస్థానని సాయి చరిత్రలో ఒక మాట వస్తుంది. చదివారా మీరు గురుస్థానని ఏం చెప్తారు అంటే, అసలు సాయి యొక్క పూర్వపదాలు తెలుసుకోవాలని సాయి ఇంకా 15-16 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఒకడు ఆవేశించి ఇక్కడ తవ్వండి మీకు అంటాడు. తవ్వుతే ఏం కనిపిస్తుంది? ఇంకనిపిస్తుంది తవ్వుతే ఇటుకలు కనిపిస్తుంది, 4 దీపాలు కనిపిస్తాయి, 1 జపమాల కనిపిస్తుంది, పుష్పాలు పూజా సామాగ్రి కనిపిస్తుంది. అలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇవాళ మీరు చేసుకున్నటువంటి యజ్ఞము సాయి యొక్క గురుస్థాన్ని మీ ఇంటికి తీసుకువెళ్ళేటటువంటి యజ్ఞం. పారాయణ చేశారు కలిగినాడు, ఈ పారాయణ ఫలితం ఏంటి అంటే సాయి యొక్క గురుస్థాన్ని మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. సాయి యొక్క గురుస్థాన్ని నా దగ్గరికి ఎలా వస్తుందండి? ఒకళ్ళ ఇంట్లో తెలుసుంది, మీ ఇంట్లో తెలిసి రావాల్సా రాకూడదా? వాడు కొనేశారు కదండి, ఇంకా నాకు తెలిసి ఎలా వస్తుంది అన్న కదా. అలా ఎన్ని పెద్దలు పెట్టుకోవచ్చు? మీరు కావాలంటే 20 పెద్దలు కొనుక్కుని పెట్టుకోండి. చేత ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్త చేయాలండి. సాయి యొక్క దృష్టాన్ని మీ ఇంటికి వచ్చే మార్గం నేను చెప్పబోతున్నాను. దీనివల్లే ఇవాళ మీరు దాన్ని పెట్టేసుకోండి. సాయి ఓ ఇటుక తల్లి పెట్టింది అండి, తెలుసు కదా, కాస్త నిద్రపోతే తలకి కూర్చొని ఉంటే ఇటుక తల్లి టేకి నడుస్తూ ఉంటే ఇటుక చేతులను సంతలను పెట్టుకునేవాడు. దీన్ని బట్టి సాయి ఎదురుకుండా ఏముండేది? ఇప్పుడు స్థితికి కొంతమంది వెళ్ళి ఉంటారు ఆ ద్వారకా మాదిలో ఈ తండ్రి చేశారో అది చూస్తున్నాడు తల్లి ఎదురుకుండా దిగి ఉంది అది అంటే అతని గురుస్థాని తది లోపల సూచన వెళ్ళినప్పుడు వాళ్ళు కనిపించిన ఏంటి ఇటుకలు నాలుగు తీసారు అగ్నిని గురుస్థానంలో పెట్టుకుంటాం మనం సాధారణంగా సాయి యొక్క గురుస్థానంలో ఎన్ని దీపాలు ఉన్నాయి నాలుగు దీపాలు ఉన్నాయి మరి మనం సాయి తర్వాత వాడడం కదా ఇంకా ఎన్ని దీపాలు ఉండాలి ఐదు దీపాలు ఉండాలి అదే నేను నాలుగు దీపాలు మధ్యలో ఒక దీపం ఇటుకలు పన్నెండు ఇటుకలు ఉన్నాయి ఇలా మూడు అంచెల వేసిన దాంట్లో యాభై ఐదు ఇటుకలు ఉంటాయి పన్నెండు ఇటుకలు ఒక సంవత్సర కాలానికి చూశారు యాభై రెండు ఇటుకలు సంవత్సరంలో ఉండేటటువంటి యాభై రెండు వారాలకి సంకేత ఈ రోజు నుంచి ఇరవై ఇళ్లలో పన్నెండు ఇటుకలు ఐదు దీపాలు పెట్టుకోండి గురుస్థానం మీ దగ్గరికి వచ్చేస్తుంది సాయి చరిత్ర చెప్తుంది మీకు ఇటుకలు మా గురువు ఇటుకలు ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి ఇటుకలు ఉపయోగించుకునే కదా మనం ఇల్లు కట్టుకున్నాం ఇటుకలు లేకుండా మీరు ఇల్లు కట్టని చూస్తాం భవంతిని మీరు ఎలా నిర్మించుకోగలుగుతున్నారో మీ కోరికల భవంతిని కూడా ఈ ఇటుకలు నిప్పు ద్వారా చేయవచ్చు దీన్ని యజ్ఞ విద్య నిరంతర అభినంతరం సాయి చేసేవాడు మనం నిరంతరం చేయలేదు చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే మన వెనకాతల సాయి ఉన్నాడు సాయి వెనకాతల ఆయన గురువు ఉందంటే మన వెనకాతల సాయి ఉన్నారు కనుక మీరు చేయవలసిన ఒక చిన్న పని ఏంటంటే ప్రతిరోజు ఇంట్లో ఇలాగే కాసిన విద్యలు పెట్టుకుని ఐదు దీపాలు వెలిగించుకోండి ఐదు వెలిగించుకోండి వెలిగించుకున్న తర్వాత సాధ్యమైనంత వరకు ఐదు మాటలు సాయి 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 యొక్క నూట ఎనిమిది నామాలలో మీకు అవసరమైన నామాన్ని ఐదు మాటలు చేస్తుంది అవసరమైన నామం అంటే అర్థమైతే అన్నవసరాలు కావాలి ఉద్యోగం కావాలి ఓం సాయి అన్నవసర దాయ నమాలి మంత్రాన్ని ఐదు మాటలు చేసుకోండి కష్టాలు ఉన్నాయి సాయి ఆపద ద్వారా సాయ నమ ఐదు మాటలు చేస్తుంది మీకు అవసరమైన ఉపయోగించుకోండి దాన్ని కానీ ఒక చిన్నది ఏంటి అంటే పక్కన ఇన్స్టాన్లో దానికి ఒక గ్లాసు నీరు పెట్టుకోవాలి నీరు కూడా ఉండాలి నీరు కూడా ఉండాలి అని చెప్పటానికి ఆయన దీపాలు నీటితో వెలిగించాడు నీటితో వెలిగించేటటువంటి చమత్కారం కోసం ఆయన అనేక చమత్కారాలు చేశాడు అదే పెద్ద చమత్కారం కాదు కానీ మీరు దీపాలు మాత్రమే వెలిగి కూర్చుంటారేమో ఆయన బాబు దీపాలు కాదు దీపాలతో పాటు నీరు కూడా ఉండాలి కరెక్ట్ స్థాపన ఐదు మాలలు నిశ్చయించుకోండి సాయిని ఉపయోగించుకోవటం నేర్చుకోండి రోజు సాయి చరిత్ర పారాయణం చేయాలని చెప్పారు ఆదివారంలో సెలవు రోజుల్లో నేను చెప్పాను కదా సామూహిక పారాయణలో దానికి కొట్టండి దెబ్బకి సాయి కూడా అందుకోవాలి బాబోయ్ నాకు తెలియదు ఇంత తెలియని వాళ్ళందరూ వచ్చేస్తారు ఇంత సులభంగా సహస్రాధిక సాయి పారాయణం చేసేస్తున్నారు ఏమి చేస్తున్నారు చేయించండి ఓ మంచి సినిమా చూస్తే మన స్నేహితుల్ని బలవంతంగా చూడాలని చెప్తాం మరి సాయి పారాయణ ప్రాముఖ్యత తెలిసాక మీ స్నేహితుల చేత బంధువుల చేత అది చేయించకపోతే మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి మీరు ఉచితమైన పని చేస్తున్నారా అనుచితమైనటువంటి పని చేస్తున్నారా మీ ఆత్మసాక్ష మీకు చెప్తుంది చేయాలి సాయి పారాయణ తర్వాత రెండవ తీసుకోండి తులసి మాట చాలా మంచిది లేకపోతే ఏ మాటైనా పర్వాలేదు సాయి అలాంటి వాటికి ఎప్పుడు కూడా ఆంక్ష పెట్టలేదు ఆయన పెట్టని ఆంక్షలు నేను పెట్టలేను అంతే పన్నెండు ఇటుకలు అలాగే అమర్చుకోండి నాలుగు దీపాల పైన కింద ఒక కాకపోతే ఆ యజ్ఞ మంత్రాలతోనే అపవిత్ర పడుకోవా ఆ ప్రాణాయన మంత్రాలు చేసుకోండి లేకపోతే అవసరం లేదని డైరెక్ట్గా మీ కోరికలను తీర్చేటటువంటి నామాన్ని ఐదు మాలలు ఐదు మాలలు అంటే అర్థం చేయగా ఐదు నూట ఎనిమిది చేసుకోండి ఏ పెద్ద మంత్రం తీసుకున్నా కూడా అరగంట కంటే ఎక్కువ పడుతుంది, మాక్సిమం అరగంట పడుతుంది. కానీ దాంతో మీకు సాయితోనే కాదు సాయి యొక్క గురు స్థానంతో కూడా సంబంధమే ఏర్పడుతుంది. అది నన్ను తెలియదు మీరు ఎలా ఎరేజ్ చేసుకున్నారో ఇంటికి అది ఎలా పెట్టుకున్నారో. కానీ నా సలహా ఏంటి అంటే ఆ ఇంటికి మీరు ఇంటికి తీసుకెళ్ళండి. ఒకవేళ అది ఎవరిదైనా అయితే ఇక్కడ సాధించండి. మళ్ళీ సూర్యగ్రహణం తర్వాత వచ్చిన చంద్రగ్రహణం రోజు ఈ సాధన చేసిన ఇంటికల మీకు లభిస్తావు. ఆ ప్రాముఖ్యత అర్థం కుదరదు. సరే ఓకే, వేరే చోట ఇంటికల్ దృష్టి పెట్టుకోండి. కానీ నా సలహా మాత్రం ఇంటికంటే మీరు వదులుకోవద్దు. రెండు పాయింట్స్ అర్థమయ్యాయి కదా, ఒకటి స్థాయి చరిత్ర భాగంగా, రెండది గురుస్థానం మీ ఇంట్లో స్థాపించుకోవాలి. ఇది చేసిన తర్వాత స్థాయి లీలలు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీని పేరు ఏం చెప్పబడింది అంటే స్థాయి లీలావృతం. లీల అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఒక 20 ఏళ్ల కిందట ఇండియా ఇంగ్లాండ్ క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఇప్పుడు ఇండియా ఇంగ్లాండ్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంది, లేకపోతే ఆస్ట్రేలియా వరల్డ్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంది. ఇంకో 30 ఏళ్ల తర్వాత క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి. నియమాలు మారుతాయా? అదే నియమాలు కదా. లీల అంటే ఆట, ఆట అంటే నియమాలు అదే. అంటే ఏ విధానం ద్వారా స్థాయి అక్కడ రోగ నివారణ చేశాడో అది ఒక లీల. లీల అంటే అర్థమేంటి? అక్కడ స్థాయి అనేటటువంటి ఒక వ్యక్తి, ఆ బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి మధ్య జరిగినటువంటి ఆశ. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. స్థాయి ఒక వ్యక్తి, అది ఉంటుందని అక్కడ జరిగినటువంటి లీలే నీకు కూడా జరుగుతుంది. అందుకు దానికి ఆ పేరు పెట్టారు. గమనించుకోండి, ఆ స్థాయి చరిత్ర చదువులో ఉన్నప్పుడు వాడికి రోగ నివారణ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఆ నియమాలు మీరు పాటించేస్తే మీ రోగం కూడా పోతుంది. నీలాన్ని అందుకు అనేది ఆట నియమాలు పాటిస్తే రిజల్ట్స్ అదే వస్తాయి. ఒక ఉదాహరణ చెప్తాను. నెత్తుకోకుండా చాలా బాధ పడుతున్నటువంటి లంగ్ ట్రబుల్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి స్థాయి తీసుకువస్తాడు. స్థాయి ఏమంటాడంటే నువ్వు పెరుగు తినకు, వద్దంటే తేనె తీసుకుని కదా. అంతేత వీడు స్పెషల్ గా భార్యతో పెరుగు తోడేసుకుంటాడు. ఆ భార్య ప్రేమ ఏంటో స్థాయి వద్దని చెప్పాడు, తోడెట్టకూడదు కదా. అదిగా చాలా జాగ్రత్తగా నీళ్ళు అర్థం చేసుకోండి, నియమాలు మీకే అర్థం అవుతాయి. స్థాయి ఏం చెప్పాడు? పెరుగు తినకూడదు. ఆవిడ ఉంది కదా, ఈయన పెరుగు తోడటమంటే ఆయన ఆవిడేం చేయాలి? నేను తోడటము అన్నాను అప్పుడు కరెక్ట్ నియమం అది. మొదటి నియమం ఆవిడ సంగతి తెలిసింది, తోడెట్టుకోండి రోజు. ఆవిడ ఏదో పెరుగు తోడెట్టేస్తే స్థాయి ఊరుకుంటాడా ఏంటి? ఏం చేశాడు తెలుసు కదా, పిల్లి రూపంలో రోజు వెళ్ళి ఆయన ఆ పెరుగు వీడు ఊరుకుంటేనే ఏంటి, వీడి స్థాయి నుంచి కదా ఆ పిల్లిని పట్టుకోవాలి అని ఒకరోజు ఆర్మీ టైంకి వెళ్తున్నప్పుడు భార్యను పంపిణీ చేసి కూర్చున్నాడు కాపలాడు. పిల్లి రాని వచ్చింది, కొట్టేస్తాడు. ఇప్పుడు ఆనందంగా స్థాయి ఆశపడి ఆశకుండా పిల్లిలో ముందు చేసిన భార్య ముందే వెళ్ళిపోయింది ఆర్థికి. ఈయన గారు పిల్లిని కొట్టి వెళ్ళాడు. అప్పుడు స్థాయి ఏమన్నాడో తెలుసుకొని, మీకు ఒకడు చచ్చిపోతాడు నాయన పెరుగు తినొద్దాను నన్ను వెళ్ళలేదు, నేను రోజు ఆ పెరుగు తీసేస్తూ వచ్చాను, దాని బాగా నన్ను కొట్టేది వాడు. గమనించుకోండి, లేదా మన ఇలా జరుగుతుంటే లేదు. కొంచెం ఆలోచించుకుంటే మీకు తెలుసుకుంటుంది లేదా ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది. మీకు తెలియకపోతే తర్వాత మనం ఎప్పుడైనా ఇలా చెప్పే కదా స్థాయి ఉండేది సాధనలో ఒక వారం రోజులు పాటు వేసుకోవడం క్యాంప్ లాగా ఏర్పడుతున్నప్పుడు ఇల్లీలో డిస్కస్ చేసుకుని ఆ ఫలితాన్ని ఎలా పొందవచ్చో కూడా మనం ప్రాక్టికల్ గా చేస్తాం. కానీ మీకు అర్థం ఏమిపోతుంది, ఇందులో జరిగిన సంఘటన చూడండి, ఓడు అన్నాడు బుద్ధన్న పని చేశాడు. బుద్ధన్న పని మనం ఇండికేటర్ ఏదో ఆలోచించుకోండి, డయాబెటిక్ పేషెంట్ డాక్టర్ ఏమంటాడు, బీపీ పేషెంట్ డాక్టర్ ఏమంటాడు, విద్యార్థి టీచర్ ఏమంటాడు, బుద్ధన్న పని చేస్తాను. జాగ్రత్తగా దాన్ని మీ జీవితాల్లో వర్తించుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాలు. లక్ష్మి ఆకలిస్తుందమ్మా అన్నాడు. ఇప్పుడు సాయంత్రం 4:30 అయింది, లక్ష్మి ఆకలిస్తుంది. బాబా అడగాలి కానీ ఏమని ఊరుకులు పరుగుల మీద పెట్టి అవ్వచ్చు. చాలా రుచికరమైనటువంటి 2-3 వంటగా చేసి ఈయనేం చేశాడు, గద్ది కుక్కకి పెట్టాడు. బాబా నువ్వు తిన్నానన్నాడు. జాగ్రత్తగా ఏదో అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే సాయి యొక్క అనుగ్రహం నీ మీద వర్షించటం మొదలెడుతుంది. కొంచెం పట్టుకోవాలి ఆ టెక్నిక్. కానీ మొదటిసారి గవాస్కర్ లాగా బ్యాటింగ్ చేయలేం కదా, విడిగా నేర్చుకుంటాం. ఇది ఈ సాయి లీలామృతం మీరు చదువుతున్నప్పుడు ఈ సంఘటనని సంఘటనలుగా చదవకండి, మీరు అందులో ఉండండి. అది మీకు జరుగుతుంది, లక్ష్య బదులు మీరున్నారు, మీరు తీసుకెళ్ళారు అది. బాబా తినలేదు, తీసుకెళ్ళాడు బాబా కుక్కటి కుక్కటి. మనము ప్రసాదం కోసం పెట్టినటువంటి వస్తువు భగవంతుడికి నివేదించకుండా గది కుక్కటి పెడతావా? ప్రసాదం ఏం చేయాలి, వీళ్ళేం చేస్తుంది, పెట్టాలా పెట్టవచ్చు అంటే ఏం చెప్పారా, సాయి లాంటి మహనీయుల్లో చూడగలిగేటటువంటి దేవత్వాన్ని మనము అన్ని ప్రాణుల్లోనూ చూడగలిగేటటువంటి విద్య సాయి మీకు నేర్పుతాడో నేర్చుకుంటే నేర్చుకోనంటే నేర్పలేడు, ఎవరు నేర్పలేదు. ఇది అది చెప్తుంది. ఇంకొక ఆవిడ సాయి భోజనానికి రా, వస్తానమ్మా మరి నాకు పెడతావా అన్నాడు. మా అమ్మ గాహా పెట్టింది, సాయి వస్తే నేను భోజనాన్ని పిలిస్తే పెట్టనా, పెడతాను నువ్వు పెట్టావా, చాలా స్పష్టంగా చెప్పాడు నువ్వు పెట్టవా నేను వస్తే. అంత స్పష్టంగా చెప్పినా ఇది ఆయన ఆమెకి చెప్పటం లేదు. అర్థం చేసుకోండి, మీరు ఎలా చదవాలో సాయి చరిత్ర. ఈ సంఘటన మీకు జరుగుతోంది, సాయియే మీ ఇంటి భోజనానికి వస్తాను అన్నాడు అని అర్థం చేసుకోవాలి. వచ్చే సాయి మనకి ఏం చెప్తున్నాడు, మీరు గుర్తించలేరు నన్ను, నువ్వు పెట్టవాలి. ఏం జరిగింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, సాయి ఈ మధ్యలో వచ్చింది. ఇవిడి గారు ఏం చేసింది, కట్టించింది, కాలికి దెబ్బ తగిలింది, కుక్క కాలికి 4 గంటలకి ద్వారకా అయిపోయింది. భోజనానికి రాలేదు, కొట్టామా కొట్టేవాళ్ళు. అలాగా మనం ఎన్నిసార్లు అరుపు తినేవాళ్ళు మన ఇంటికి వస్తూ ఉంటే ఏ సాయి ఉంటాడు. అందుకే సాయి ఏమంటాడు, ఇవ్వలేని సామర్థ్యం లేకపోతే ఇవ్వబాక చూడవచ్చు, విదిలించవచ్చు. ఏ ప్రాణిని ఇచ్చంటే ఆ సాయి తత్వమే అది, అన్ని ప్రాణుల్లోనూ ఆయన ఉన్నాడు అనేటువంటి అవగాహన కోసమే ఆ అవతారం వచ్చింది. అది ఎప్పుడైతే అర్థమైపోతుందో అసలు ఇన్ని గంటలు కూడా ఉపాసని బాబా ఆయన స్థాయి కంటే ఒక మెట్టు పైన. ఉపాసని బాబా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను. ఇందుకు భగవద్భక్తిని పట్టాలనిపిస్తుంది చాలా మంది, కృష్ణుని కుదిరేస్తే ప్రాణాన్ని కొట్టే, గాంధీని గుండేసి కొట్టే, మానవ జాతికి అన్యం కాదు. ఉపాసని బాబాని పట్టడానికి కొంతమంది వచ్చారు కంపెనీ. అప్పుడు ఉపాసని బాబా ఒక్కడు లేడు, 200 మంది ఉన్నారు. ఉపాసని బాబా శ్రద్ధ సాయి శిష్యులు అందుకు చెప్తున్నాను ఈ సంఘటన. మీకు కూడా ఆసక్తులు వస్తాయేమో ఆయన చెప్పినట్టు చేస్తే మాకెక్కడ వస్తాయి అనకండి. శిల్పీ తల్లి అసంభవాన్ని సంభవం చేయగలరు, మీరు ఈ సృష్టితో చదవండి అంటే ఉపాసిని బాబాని హత్య చేయటానికి కొంతమంది దూరం గౌడికి రాయగారు ఓ హాల్లో కూర్చుంటున్నారు. ఆకోరియా నుండి నేను శిల్పికి దగ్గర ఎప్పుడైనా మీరు ఈసారి వస్తే అసలు ఆ ఉపాసిని బాబా ఆశ్రమాన్ని కూడా చూడండి, అక్కడ 5 కిలోమీటర్ల దూరంగా ఉంది, 200 మంది అక్కడ కూర్చుని ఉంటారు. మౌనంగా ఉండేది అక్కడ అంటే ఇక్కడ అంటున్నా ఇక్కడ ఉపాసిని బాబా అన్నాడు. ఏమన్నాడు? మౌనంగా ఉండండి అని కాదు చెప్తారు అనుకోండి, మౌనంగా చదువుతారు. హాల్లోకి మగవుడు కిరాయి రౌడీలు వచ్చారు, అటు చూస్తున్నారు ఇటు చూస్తున్నారు. ఇక్కడ ఎవరు లేరే అనుకుంటే వెళ్ళిపోయారు, కనిపించలే. ఆ ఉపాసని బాబాకి సాయి ఎలా ట్రైనింగ్ ఇచ్చాడో అర్థం చేసుకోవడం, ఆ శక్తి ఎలా ఉంటుందో అర్థం చదవండి. ఇదంతా నేను ఏ కథ మీరు చదవని కథ కాదు, ఇదంతా మీరు చదివారు అలా 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 చదివింది, అలా చదవకండి ఇలా చదవండి. నేను మీ దగ్గరికి వస్తాను, నాకు ఆహారం వేయాలి. ఒకసారి కుక్క రూపంలో వచ్చాడు, ఇంకోసారి ఒక హరిచరణంగా కుళ్ళిపోయిన శరీరంతో గుర్తించలేకపోయాడు, గుర్తించలేదు. అంచేత సాయి చరిత్ర పారాయణంలో మీ దృష్టి మారిపోతుంది, మీకు ఇంకా వ్యక్తులు కనిపించారు, మీకు భయం ఎక్కడ సాయి ఉన్నాడో, ఎక్కడ మీకు అవకాశం కోల్పోతుందో. కానీ గది కుక్కని సాయి వ్యక్తి మీద పెట్టుకోలేదు, గది కుక్కకి ఆచరణం చెప్పలేదు, దాన్ని కుక్కలాగా చూడొద్దు అన్నాడు. తెగా అర్థం చేసుకోండి, అంటే కుక్కలన్నింటినీ తీసి ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో మాలన్నీ బయటకు తీసేసి మాస్టర్ పెట్టారండి, కుక్కలో సాయి ఉన్నాడు అంటే మీరు అందరూ బయట పెట్టుకోండి, ఊళ్ళో ఉన్న ఊరు కుక్కలన్నీ మీరు ఇంట్లో ఉండు అది ఎప్పుడు చెప్పలేదు సాయి. ఏం చెప్పాడంటే దాన్ని ఊరు కుక్కలే నీచ దృష్టితో చూడవద్దు, అది కూడా దైవీ అంశగలదే అన్నట్టు చూడండి. ఇలాగా రకరకాలైనటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ సంఘటనలన్నిటి యొక్క ఆధారభూతమైనటువంటి నియమం ఏంటి అంటే మీ హృదయాలలో స్థాయిని ప్రతిష్ఠించుకోవాలి, మీరు స్థాయిలోనే మారుకోవాలి, మీ యొక్క ఆచరణ మీ యొక్క జీవితము స్థాయి లాంటి దివ్య చైతన్యత్వంతో నిండిపోవాలి. అలాంటి దివ్య చైతన్యత్వంతో నిండిపోవడానికి తగిన వాతావరణము స్థాయి యొక్క పారాయణలు ప్లస్ ఈ గురు స్థానం మీ ఇంట్లో పెట్టుకోవటం వల్ల వస్తుంది. అంటే అతి త్వరలో 108 కాకుండా 1008 కుండీలతో మీ యొక్క గురుస్థానం పెట్టుకునే మీ ఇళ్లలో పెట్టుకునేటువంటి ఆ 1008 12 గల కుండీలతో మనం ఒకసారి విశాలమైనటువంటి ఒక సాయి చరిత్ర పారాయణ పూర్ణాహుతి తీసుకున్నాం. దానికి ముందు ఏ రోజునైతే మనం పూర్ణాహుతి పెట్టుకుంటున్నామో దానికి ముందు 5 రోజుల పాటు మనం క్లాసులు పెట్టుకుంటున్నాం, పొద్దున్న 2 గంటలు సాయంత్రం 2 గంటలు సాయి పారాయణ చేస్తూ దాన్ని ఎలా చదవాలి ఎలా అవగాహన చేసుకోవాలి అనేటువంటిది మీకు ఇంటరెస్ట్ ఉంటే మా కార్యకర్తలతో అడిగి మీకు డేట్ ఫిక్స్ చేసుకుంటే ఆ డేట్ మనం చేసుకుందాం. ఇంతకు ఇప్పుడు చేయబడేటువంటి ఎజెండా ఏం జరుగుతుంది అంటే అగ్ని ప్రతిష్టాపన జరుగుతుంది, అది ఎలా జరుగుతుందో చూసుకోండి. అగ్ని ప్రతిష్టాపన అయిపోగానే 108 సార్లు సాయి యొక్క 3 నామాలు ఇచ్చారు, ఇందులో మీరు చూశారు కదా, అది ఒక్కొక్కటి 9 సార్లు చేయమంటారు. ఓం సమర్థ సద్గురు సాయి నాధారాయణ నమః, ఓం గురుదేవ దత్తాత్రేయ సాయి నాధారాయ నమః, ఓం విశ్వ ప్రాణాయ సాయి నాధారాయ నమః. ఒక్కొక్కటి 20 ఇంకొక చిన్న సూచన, సాయిని దర్శించడానికి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలో అర్థం చేసుకోండి. 5 దేవాలయానికి సాధారణంగా 8 టైంకి వెళ్ళండి, సైన్స్ దేవాలయంలో అక్కడ సైన్స్ టేబుల్ తీసుకు అర గంట గంట ఎక్కువ మార్కులు వస్తాయి. ఆ టైంకి ఖచ్చితంగా వెళ్ళటం అలవాటు చేసుకోండి. ఆర్తి టైంకి వెళ్ళండి దేవాలయాల్లో, ఆర్తి టైంకి వెళ్ళండి. పొద్దున్న ఆర్తికి వెళ్ళకపోతే సాయంత్రం ఆర్తికి వెళ్ళండి. సాయంత్రం ఆర్తి కాకపోతే రాత్రి అక్కడ ఆర్తి అంటాం కదా, అంటే ఏమంటారు దాని కొడుకు దానికే ఖచ్చితంగా అయిపోయింది. మంచిది అని తెలిసారు వదలకండి. నేను నాకు నేను ఇంత చేసిన సాయి చాలా గొప్పవాడన్నా మీరు అలాగే మీ పాత అలవాట్లు తెలుసుకుంటున్నాను అనుకోండి, ఇంకా సాయి చరిత్ర చదివి వెళ్ళాము, నేను ఇంతసేపు చెప్పి వెళ్ళాము, ఈ ఉపసంధి యొక్క ప్రాముఖ్యత చెప్పి వెళ్ళాము. ముఖ్యంగా 23వ తారీఖు వరకు చాలా విశిష్టమైనటువంటి కాలం. సూర్యగ్రహణం అయింది, తర్వాత ఇవాళ చంద్రగ్రహణం అయింది, రేపు 23 ఆదివారం నాడు కుజుడు భూమికి చాలా దగ్గరగా వస్తున్నాడు. ముఖ్యంగా జాతకంలో కుజుడు ప్రభావం చాలా మాంగల్యం ఏమైందంటారు, ఇక్కడ కుజదోషం ఉందంటారు జాతకం, ఆ దోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ వారం రోజులు పొద్దున్న సాయంత్రం సాయి తీసుకుంటాం పోతే చాలా అద్భుతంగా పోతే. కానీ ఆర్థిక వెళ్తే సాయి పిలుపు ఈ రూపంలో మీకు వస్తుంది. ఎవరో ఒకటి చెప్తాడు చూడండి, నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, మీరు ఆర్థిక అయినప్పుడు ఏం చేయాలో సాయి ఎలా కూర్చుంటాడో చూస్తుంది. ఇప్పుడు కాదు కింద ఉంటుంది, ఇదేమో దీని మీద ఉంటుంది, ఇది చెయ్యేలా ఉంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రాణాయామం సాయి ఉండాలని చెప్పారు. ఆ ప్రాణాయామం గురించి నేను చెప్పలేను, కానీ ఆ ఆరు తీసుకున్నప్పుడు ఆ రూపాన్ని చూసుకోండి. సాయి కూర్చుని ఉన్నాడు, ఎడంకాలు కిందుంది, కుడికాలం పైన మనకు పెట్టింది, ఈ మధ్యమైన కుడికాలు ఉంది, ఇవి రెండు కిందకి వెళ్లాడుతూ ఉంటాయి, ఇవి రెండు కిందకి వెళ్లాడుతూ ఉంటాయి. మనకి పంచ ప్రాణాలు ఉంటాయి, ఆ పంచ ప్రాణాలకి సంబంధించి బ్యాలెన్స్ చేస్తుంది. ఏ బాధలో ఉన్నా కూడా మీరు కూడా ఇలా కూర్చుంటే అది బ్యాలెన్స్ చేయకపోతుంది. కానీ ముందు మీ శరీరాల ముందు దానికి అనుగుణంగా ఉండాలి, ప్యూర్ శరీరాలు ఉండాలి. అంతేత మనం అలా ఉంటాం కనుక ఎవరి శరీరాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం, సాయి శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఆ రూపాన్ని నేను కళ్ళ ముందు పెట్టింది, ఆ సిస్టమ్ంతసేపు ఆ రూపాన్ని చూడండి, చూడండి మార్పులు వస్తాయి. సాయి దేవాలయాన్ని కాదు ఏ దేవాలయాన్నైనా మీరు అలా ఉపయోగించుకోవచ్చు. నివాళి పెట్టుకోండి, పొద్దున్న సాయంత్రం ఆర్తికి వెళ్తాను. టైం లేదు అన్నట్టు పొద్దున్న సాయంత్రం రోజు స్కూల్కి వెళ్తానే, రోజు ఆఫీస్కి వెళ్తానే, మరి ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని మాకు వీలు లేదని ఎందుకు పోగొట్టుకుంటారు అని నా బాధ అందుకు ఎన్నిసార్లు చెప్తున్నా. ఇన్నిసార్లు ఆయన మొత్తుకున్నాడు అని గుర్తుంచుకోండి. మీరు వెళ్ళకపోతే ఏదైనా కారణంలో వీలు లేదు అనకండి. ఫ్లైట్కి టైం అయిపోయింది, కాలేజీకి టైం అయిపోతుంది, టైంకి వెళ్తారా, ట్రైన్కి టైం అయిపోతుంది. ఈ వారం రోజులు మీరు చేసి చూడండి. నా నమ్మకం ఏంటంటే వారం రోజుల పాటు పొద్దున్న సాయంత్రం సాయి ఆర్తికి వెళ్ళి దాని లాభాన్ని పొందినవాడు ఇంకా వినడు, వదలడికే దానివాడు. ముందు అలవాటు ఓకే, అంటే ఎలా చేసుకోవాలో అర్థం కదా. ఆర్తికి వెళ్తారు, సాయి రూపాన్ని చూసుకోండి, ఆ రూపాన్ని కలగలు పట్టించుకోండి. ఏ ఉంటారు కదా.